పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 12 వచనాలను 13వ వచనం వరకు కూడా మనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 1వ వచనం నుండి నేను చదువుతున్నాను. యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడైన పేతురు, తండ్రి అయిన దేవుని భవిష్య జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందినవారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదొకయ, ఆసియా, బితునియా అని దేశములందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి రాయునది. మీకు కృపయు సమాధానమును విస్తరిల్లునుగాక. మన ప్రియ ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిది అయిన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేశాను. కడవరి కాలమందు బయలుపరచుటకు సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు, విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువల్ల మీరు మిక్కీలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. మీరు ఆయన్ను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును, అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పన సత్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమయందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తర్వాత కలగబో మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యమిచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించు వచ్చినో దాన్ని విచారించి పరిశోధించిరి. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపుబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ సంఘమును తొంగి చూడగోరుచున్నారు. కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకుని నిబ్రమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండు. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులయ్యుండుడని రాయబడినది కాక మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులయ్యుండు. పేతురు రాసినటువంటి ఈ పత్రిక ఎంతో విశిష్టమైంది. ఈ యొక్క ఈ ప్యాసేజ్ కి మనము ఒక టైటిల్ ని ఇచ్చినట్లయితే ఆ టైటిల్ మనము ద గ్లోరియస్ డెస్టినీ ఆఫ్ ఎ బిలీవర్ అని మనం చెప్పుకోవచ్చు. ద గ్లోరియస్ డెస్టినీ ఆఫ్ ఎ బిలీవర్, మహిమాయుక్తమైనటువంటి విశ్వాసికి దేవుడు అనుగ్రహించే మహిమాయుక్తమైనటువంటి ఆ యొక్క డెస్టినీ, అంతిమంగా ఒక విశ్వాసి పొందుకునేటువంటి పర సంబంధమైనటువంటి నిత్య జీవానికి సంబంధించినటువంటి ఒక ఉన్నతమైనటువంటి డెస్టినీ, గమ్యం, మహిమాయుక్తమైనటువంటి గమ్యం. విశ్వాస జీవితంలో మహిమాయుక్తమైనటువంటి గమ్యం ఏంటి, అంతిమంగా ఏంటి అనేది ఇక్కడ ఈ యొక్క ప్యాసేజ్ లో మనం చూడొచ్చు. The purpose of our life is to share the character of God. అసలు జీవితం యొక్క పరమార్థం ఏంటి, ఎందుకు దేవుడు జీవితాన్ని ప్రసాదించాడు అనంటే the purpose, గమ్యం ఏంటి, అసలు ఎందుకు దేవుడు జీవితాన్ని మనకు ప్రసాదించాడు అనంటే the purpose of our life is to share the character of God. దేవుని యొక్క స్వభావాన్ని పుణుకుపుచ్చుకోవడానికి, దేవుని యొక్క స్వభావంలో మనం కూడా పాలు పంపులు పొందడానికి దేవుడు మనందరినీ కూడా రక్షణలోకి ఆహ్వానిస్తా ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడైన ప్రకారము మీరును పరిశుద్ధులయుండుడి అనేటువంటి మాట. హీఈస్ ఇన్వైటింగ్ అస్ టు పార్టిసిపేట్ ఇన్ గాడ్స్ క్యారెక్టర్. సో ఈ మాట కాంటెక్స్ట్ లో గాని మనం అర్థం చేసుకోకపోతే, ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మనము పరిశుద్ధులై ఉండాలన్నది మనకు కాంటెక్స్ట్ లో అర్థం కాకపోతే మనము లీగలిస్టిక్ గా అయిపోవడానికి అవకాశం ఉంటుంది. అంటే చాలా సార్లు విశ్వాస జీవితంలో కట్టుబాట్లునే మనం చూస్తాం. యేసు ప్రభు నమ్ముకున్నప్పుడు ఇవి చేయకూడదు అవి చేయకూడదు అని నియమ నిబంధనలు కట్టుబాట్లు కట్టడలు మనం సాధారణంగా చిన్నప్పటి నుండి మనం వింటాం, లేకపోతే చర్చెస్ లో చెప్తూ ఉంటారు. చర్చికి వెళ్లేవాళ్ళు లేదంటే బైబిల్ దేవుని నమ్ముకున్న వాళ్ళు ఇవి చేయకూడదు అని చెప్తూ ఉంటారు. కానీ అవి ఎందుకు చేయకూడదు, మరి చేయకుండా ఇవి చేయకూడదు మరి చేయాల్సినవేంటి అనే విషయం మీద ఎక్కువ ఫోకస్ ఉండదు. ఇక్కడ దేవుని వాక్యం మనకు చాలా చక్కని ఒక బేస్ నిస్తా ఉంది. ఎందుకు మనం ఏ విధంగా మనం ఉండాలి అసలు అనేది మనకు ఇక్కడ చాలా చక్కగా ఈ వచనాలు తెలియజేస్తా ఉన్నాయి. మొట్టమొదటేమో యాక్చువల్లీ అతి ప్రాముఖ్యంగా 3-5 వచనాల్లో మనకు కనిపించేది ఏంటి అని అంటే, రక్షణ యొక్క విశిష్టత ఏంటి, ఏ విధమైనటువంటి ప్రాధాన్యత రక్షణ కలిగి ఉంది అనే విషయాలు మనకు కనిపిస్తాయి. ఆ తర్వాత విశ్వాసం యొక్క విశిష్టత ఏంటి, దేవుడికి మానవుడికి మధ్యలో మరి ప్రధానమైనటువంటి భూమిక ఏంటి అని అంటే విశ్వసించడం, దేవుని సైడ్ నుండేమో కృపను పొందడం. ఆయన కృప అనుగ్రహించాడు, ఆపన్న హస్తం ఆయన అనుగ్రహించాడు, కృప అనుగ్రహించాడు ఆయన సైడ్ నుండి. దట్ ఈస్ ద ఇనిషియేటివ్ ఫ్రమ్ గాడ్ సైడ్. మన సైడ్ నుండి ఐ వాంట్ దట్ గ్రేస్, ఆ యొక్క కృప నాకు కావాలి, ఈ వాత్సల్యత నాకు కావాలి, ఈ రక్షణ కావాలి అని మనము విశ్వాసంతో ఒక మడుగు ముందుకేస్తాము. విశ్వాసం యొక్క విశిష్టత ఏంటి, తర్వాత ఏ విధంగా విశ్వాసం బంగారం కంటే అమూల్యంగా ఉండగలదు అనేది కూడా మనం చూస్తాం. ఆ వచనాలన్నీ కూడా మనము 6 నుండి చూస్తాం. ఆ తర్వాత 10 నుండి 12 వరకు ఉన్న భాగంలో మనం ఏం చూస్తాము అని అంటే, ప్రవచనం యొక్క విశిష్టత ఏ విధంగా పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు, ఏ విధంగా పాత నిబంధన యొక్క ప్రవక్తలకు క్రొత్త నిబంధన యొక్క అపోస్తలులకు మధ్య మరి అనుసంధానకర్తగా ఉన్న పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేశాడు, లేకపోతే మరి ప్రీ ఇన్కార్నేట్ గా ఉన్నటువంటి యేసయ్య ఆయన గురించిన ప్రవచనాల యొక్క విశిష్టత ఏంటి, ఈ విషయాలన్నీ కూడా మనం చూస్తాం. ఇన్ని రకాలుగా ప్రాముఖ్యత కలిగినటువంటి విశ్వాసాన్ని గురించి మాట్లాడుతూ, ఇన్ని రకాలుగా సిగ్నిఫికెన్స్ కలిగినటువంటి గాస్పల్ గురించి పేతృభక్తుడు మాట్లాడుతూ, ఈ విధానాన్ని బట్టి ఇన్ని రకాలైనటువంటి ఆధారాలను బట్టి మీరు మీ మనస్సుని నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు రాబోయేటువంటి కృపను గురించి మీరు సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండండి. నిరీక్షణ హోప్, లివింగ్ హోప్ అంటాడు ఇక్కడ. లివింగ్ హోప్ అనేటువంటి విషయం అనే మాట మనకు ఇక్కడ ఈ 4 ఉంటుంది. జీవంతో కూడిన నిరీక్షణ. వాట్ ఈస్ సో సిగ్నిఫికెంట్ ఆఫ్ క్రిస్టియన్ ఫెయిత్ అంటే ఇట్ ఈస్ హోప్. ఈ విశ్వాసంలో, అంటే ఈ సృష్టిలో ఉన్న విశ్వాసాలన్నిటిలో కూడా యునిక్ గా ఉన్నటువంటి మరి ఫెయిత్ ఏంటి అని అంటే క్రిస్టియన్ ఫెయిత్. ఈ దేవుణ్ణి కళ్ళారా చూడము మనము, అయినా కూడా కళ్ళారా చూస్తే ఎంత అనుభూతి కలుగుతుందో, ఎంత నమ్మకం కలుగుతుందో, అంతకంటే విశిష్టంగా అనుభవపూర్వకంగా రక్షణ వెనకాల ఉన్నటువంటి ఆ ప్రేమమయుడైన దేవుణ్ణి అనుభవించి తెలుసుకునే కృప ఆయన ఇస్తాడు. కళ్ళతో చూసిన దానికంటే ఇంకా అమోఘంగా ఆయన ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, ఈ విషయాలన్నీ కూడా మనం ఈ ప్యాసేజ్ లో మనం చూస్తాము. అయితే క్లుప్తంగా ఈ పుస్తకాన్ని గురించి మరి కొన్ని విషయాలు నేను బ్రీఫ్ గా పంచుకుని ముందుకు వెళ్లాలనుకుంటున్నాను. ఎవరు రాశారు ఈ పుస్తకాన్ని అంటే అపోస్తలుడైనటువంటి పేతురు అనేది మనకు తెలుసు. ఆ తర్వాత ఆయన ఎక్కడుండి ఈ పత్రిక రాశాడు అనంటే పేతురు పత్రికలో 5:13 ఒక క్లూ ఇస్తా ఉన్నాడు పేతురు భక్తుడు. బబులోనులో మీ వలె ఏర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందరములు చెప్పుచున్నారు. బాబిలోన్ బబులోన్ అన్నప్పుడు మరి 3 రకాల బాబిలోన్స్ ఉన్నాయి. ఒకటేమో మొట్టమొదటిది బైబిల్ పండితులు, అదేవిధంగా ఎర్లీ చర్చ్ ఫాదర్స్ వాళ్ళు ఈ బాబిలోన్ అనేది ఎ సింబాలిక్ నేమ్ ఫర్ రోమ్ అనే విషయాన్ని వాళ్ళు తేల్చారు. రోమ్, ఇటలీలో ఉన్నటువంటి రోమ్ ప్రపంచానికి కేంద్ర అంటే ఆ యొక్క రోమన్ క్యాపిటల్ గా ఉన్నటువంటి ఆ యొక్క రోమ్ అనేది సింబాలిక్ నేమ్ ఫర్ బాబిలోన్ గా బైబిల్ పండితులు దాన్ని తేల్చడం జరిగింది. అయితే కొంతమంది మెసపటోమియాలో అంటే ఇప్పటి ఇరాక్ లో ఉన్నటువంటి బాబిలోనియన్ గా కొంతమంది మరి ప్రపోజ్ చేయడం జరిగింది, కానీ అది కరెక్ట్ కాదు. మూడోదిగా ఈజిప్ట్ లో కూడా ఒక బాబిలోన్ ఉంది. సో ఈ ఫస్ట్ ఇటలీలో ఉన్నటువంటి రోమ్, మరి రోమా సామ్రాజ్యానికి కేంద్ర బిందువైనటువంటి రోమ్ ఈ యొక్క బుక్ కు పునాదిగా అంటే అక్కడి నుండి పేతృభక్తుడు రాశాడు అనేది మనం గ్రహించవచ్చు. ఎప్పుడు రాశాడు అనంటే ఎంపరర్ నీరో పరిపాలిస్తున్నటువంటి టైంలో AD 63 ప్రాబబుల్ గా ఈ లెటర్ రాసి ఉండొచ్చు అనేది బైబిల్ పండితుల అభిప్రాయం. ఎవరికి రాస్తా ఉన్నాడు అనంటే మరి డయోస్పొరా అంటే యూదులుగా ఉండి ఇతర ప్రాంతాలకు ఇతర దేశాలకు ముఖ్యంగా ఏషియా మైనర్లో మోడర్న్ డే టర్కీ చుట్టుపక్కలున్న ప్రాంతాల్లో చెదిరిపోయినటువంటి 5 రోమన్ ప్రొవెన్సెస్. మనకు ఇక్కడ కొన్ని పేర్లు కనబడుతున్నాయి, పొంతు, గెలతియా, కప్పదొకియా, ఆసియా, బితూనియా అనేటువంటి దేశాల్లో చెదిరిపోయిన వారకు అని ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇవన్నీ కూడా రోమన్ ప్రొవెన్సెస్, ఇక్కడ చెదిరిపోయిన వాళ్లకు. ఇక్కడ నుండి కొంతమంది ఈ ప్రాంతాల్లో ఉన్న కొంతమంది మరి పెంతుకొస్తు దినాన్ని కూడా అపోస్తలు కార్యాలు 2వ అధ్యాయంలో కూడా ఈ ప్రాంతాల నుండి వచ్చారు అనేది మనకు ఎవిడెన్స్ మనకు కనిపిస్తుంది. ఒకసారి ఆ వచనాన్ని మనం చదివినట్లయితే అపోస్తలు కార్యాల గ్రంథం 2వ అధ్యాయము, అపోస్తలు కార్యాల గ్రంథం 2:9 పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసపతోమియా, యూదయ, కప్పయ, కప్పదొకియా, పొంతు, ఆసియా, పురుగియా, పంపులియా, ఐగుప్తు అనే దేశముల వారు ఈ ప్రాంతాల నుండి ఈ అన్ని దేశాల నుండి కూడా ఎరుషలేములో వాళ్ళు దేవుని ఆరాధించడానికి వచ్చినటువంటి పరిస్థితిలో పెంతుకొస్త దినాన్న పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావడం, వీళ్ళందరూ కూడా విట్నెస్ చేయడం అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. అయితే వాళ్ళందరూ కూడా దే వెంట్ బ్యాక్, ఈ పరిశుద్ధాత్మ దేవుని వాళ్ళు అనుభవపూర్వకంగా గ్రహించిన వాళ్లే వెళ్లి వాళ్ళ ప్రాంతాల్లో సువార్తికులుగా వాళ్ళ ప్రాంతాల్లో సువార్తను చెప్పడం ద్వారా అనేక సంఘాలు ఏర్పడడం, అక్కడ మరి ఆ నీరో వచ్చే టైంకి ఎంతో మరి నెగిటివిటీ పెరిగిపోయినటువంటి పరిస్థితి, క్రిస్టియానిటీ, క్రిస్టియన్స్ అండ్ జూయిష్ మధ్య మరి ఎంతో వైవిధ్యం అంటే ఎంతో వ్యతిరేకత పెరిగినటువంటి దినాలు. ఎంత వ్యతిరేకత పెరిగింది అనంటే మనకు అపోస్తల కార్యాల్లో మనకు కనిపిస్తుంది ఒక విషయం. యాక్చువల్లీ రోమా నుండి అందరూ కూడా వెళ్లిపోవాలి అని అపోస్తల కార్యాల గ్రంథం 18వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనకు కనిపిస్తాయి. అటు తర్వాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని, అతని భార్య అయిన ప్రిసిల్లను కనుగొని వారి యొద్దకు వెళ్లను. యూదులందరూ రోమా విడిచి వెళ్లిపోవాలని క్లౌడియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున. ఎందుకు క్లౌడియా చక్రవర్తి ఆజ్ఞాపించాడు? ఇది ఎప్పుడు జరిగింది అంటే 49 AD జరిగింది. అంటే ఈయన 63 రాస్తున్నాడు, అప్పటికే 49 అంటే మనం 50 అనుకుంటే అంటే దాదాపు అప్పటికి 13 అయిపోయింది. చాలా ఎక్కువగా నెగిటివిటీ పెరిగిపోయినటువంటి రోజులవి. ఈ యొక్క జూయిష్ కమ్యూనిటీ మధ్యలోను క్రిస్టియన్స్ కి మధ్యలోను ఎంతో వైవిధ్యం అంటే విరోధం పెరిగిపోయినటువంటి దినాలు. చివరికి ఒక రకంగా చెప్పాలంటే లుల్లి ఎక్కువైపోయింది అంటారు చూడండి, తెలంగాణ భాషలో మాట్లాడతారు ఏంది ఏం లుల్లి అంటారు. ఆ విధంగా అసలు న్యూ సెన్స్ లాగా అయిపోయింది అనమాట. క్రిస్టియన్ చర్చ్ ఎక్స్పాండ్ అవుతా ఉంది, యూదులు ఆ విషయాన్ని తట్టుకోలేక వాళ్ళు చాలా న్యూ సెన్స్ క్రియేట్ చేస్తున్న పరిస్థితులు అవి చక్రవర్తి వరకు వెళ్ళిపోవడం, చివరికి ఆల్ ద జూయిష్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళంతా గెట్ లాస్ట్, వెళ్ళిపోండి ఇక్కడ నుండని ఆయన ఒక డిగ్రీని పాస్ చేయడం. అప్పుడు ఆ కాంటెక్స్ట్ లో పొంతి వంశీయుడైన అకులా ప్రిస్సిల్లా వాళ్ళు మరి వాళ్ళు ఇక్కడ రావడం, కొరింత్ అనే ప్లేస్ కు రావడం అనేది మనకి ఇక్కడ కాంటెక్స్ట్ తెలుస్తా ఉంది. ఈ విధంగా ఆ నెగిటివిటీ పెరిగిపోయినటువంటి పరిస్థితుల్లో శ్రమలు పెరుగుతున్నటువంటి పరిస్థితి, అక్కడున్నటువంటి డయాస్పొరాకు అక్కడ అంటే మరి చెదిరిపోయినటువంటి వాళ్ళందరినీ యొక్క విశ్వాసాన్ని స్థిరపరచడానికి పేతృభక్తుడు ఈ పత్రికను రాస్తా ఉన్నాడు. అట్లా అని యూదులు మాత్రమే ఉన్నారా ఈ పత్రికలో అంటే కాదు కాదు. మనకు 4:3 కూడా, 4:3 ఆ తర్వాత ఇంకా 4 కూడా మనకు ఈ విషయాలు కనిపిస్తాయి. అంటే అన్ని జనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. సో అన్ని జనులుగా మీరు మీ ఇష్టాన్ని మీరు నెరవేరుస్తా వచ్చారు. సో అంటే అన్ని జనులుగా ఏ విధంగా మీరు దేవుడు లేకుండా దేవుడికి లోబడకుండా మీరు ఉన్నారో అలాంటి పరిస్థితిలో నుండి ఇప్పుడు అలాంటి పరిస్థితులు అలా జీవించడానికి గతించిన కాలమే చాలును అని పేతృభక్తుడు రిఫర్ చేస్తున్నాడు అని అంటే అన్ని జనులుగా ఉన్నవాళ్ళు కూడా మారు మనసు పొందారు ఈ సంఘాల్లో అనేది మనకు హింట్ వస్తా ఉంది. ఇప్పుడు అసలు ఎందుకు రాశాడు ఈ పత్రిక అని అంటే రెండు కారణాలు ఉన్నాయి. దేర్ ఇస్ ద డ్యూయల్ పర్పస్. ఏంటి అని అంటే అక్కడ శ్రమల్లో ఉన్నటువంటి విశ్వాసులను, శ్రమలు ఎదుర్కొంటున్నటువంటి విశ్వాసులను కంఫర్ట్ చేయడానికి, ఎంకరేజ్ చేయడానికి అనేది మొదటి రీజన్ అయితే, రెండోది హోలీ లివింగ్ కోసం, అదేవిధంగా శుభప్రదమైన నిరీక్షణ కలిగి వాళ్ళు జీవించడానికి వాళ్లను ఎగ్జార్టేషన్ ఇవ్వడానికి పేతృభక్తుడి పత్రిక రాస్తావన్నాడు. శ్రమల్లో కంఫర్ట్ చేయడానికి, శ్రమల్లో వాళ్లను ఎంకరేజ్ చేయడానికి, కీప్ గోయింగ్ అని ఎంకరేజ్ చేయడానికి మొదటిదైతే, అంటే శ్రమల్లో కృంగిపోకుండా ఉండడానికి ఈ పత్రికను మరి రీజన్స్ ఇస్తూ ఎందుకు మనము ఓర్చుకోవాలి, ఎందుకు విశ్వాసంలో ఓపికతో వెళ్లాలి అనే విషయాలు జ్ఞాపకం చేస్తాడు. దట్ ఈస్ ద ఫస్ట్ పర్పస్. ద సెకండ్ పర్పస్ ఏంటంటే హీఈస్ ఎగ్జాక్టింగ్ దెమ్. ఎందుకు అనంటే హోలీ లివింగ్ కోసం దేవుడు మనల్ందరినీ కూడా విమోచించాడు. ఆయన రెండో రకంలో ప్రత్యక్షమైనప్పుడు నిందాహేతులుగా నిష్కపటులుగా మనందరం కూడా ట్రాన్స్ఫర్మేషన్ లోకి వస్తూ మనము ఈ విధమైన లోక సంబంధమైన మోసపూరితమైన ఈ బ్రతుకుల్లో నుండి బయటకు వచ్చి ప్రభు కోసం జీవించే పరిశుద్ధమైనటువంటి జీవితాలు కలిగిన వారంగా ఉండడానికి ఇది అమోఘమైనటువంటి ట్రాన్స్ఫర్మేషన్. ఎవరైనా కూడా డిసిప్లిన్ పెట్టి బిహేవియర్ ని వాళ్ళు మార్చగలరు కానీ లోపల ఉన్నటువంటి క్యారెక్టర్ని ఎవరు కూడా మార్చలేరు. ఆ డిపార్ట్మెంట్ లో కూడా మరి ట్రైనింగ్ లో బిహేవియర్ మీద ఏ విధంగా డిసిప్లిన్ గా ఉండాలి, ఏ విధంగా మరి ఆ యొక్క ఆర్డర్స్ ని వాటిని ఫాలో అవ్వడం, ఆ విషయాల్లో బిహేవియర్ కి సంబంధించి ఒక ఒబీడియంట్ గా ఉండడం నేర్పిస్తారు కానీ అంతరంగికంగా ఉన్న హృదయంలో ఉన్నటువంటి మోసాన్ని పాపాన్ని ఎవరు కరెక్ట్ చేయలేరు. అది కరెక్ట్ చేయగలిగింది దేవుడు మాత్రమే అనేది మనకు ఇక్కడ అర్థమవుతుంది. సో ఈ విధంగా మరి ఈ బ్యాక్గ్రౌండ్ తో మరొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ పేతృభక్తుడు ఏం డీల్ చేశాడు అనంటే ద బుక్ ఆఫ్ పీటర్ హ్యాస్ ఎ కీ టు ద ప్రాబ్లమ్ దట్ జోబ్ హ్యాడ్ నాట్. సో యోబు 10వ అధ్యాయంలో ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ కష్టాలు, ఏంటి అని యోబు భక్తుడు చాలా కృంగిపోయినట్లుగా ఆయన మాట్లాడతాడు. శ్రమల యొక్క పరమార్థం ఏంటి, ఎందుకు దేవుడు శ్రమలను అనుమతిస్తాడు అనే విషయంలో జోబు క్వశ్చన్ చేస్తాడు. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్స్ ఇక్కడ మనకు 6వ వచనం నుండి మనకి ఇక్కడ 9వ వచనం వరకు పేతృభక్తుడు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సాధారణంగా మరి శ్రమలు కష్టాలు అనేవి అవి చాలా నెగిటివ్ గా కనిపిస్తాయి ఈ లోకంలో. అయితే యేసు ప్రభువారి యొక్క పునరుద్ధానం, జీసస్ రిజరక్షన్, ఆయన యొక్క హెవెన్లీ ఎన్థ్రోన్మెంట్, ఆయన పరమునకు చేర్చబడడం అనేటువంటి ఈ విషయాలన్నీ, ఈ విషయాలు ఇవి ప్రూఫ్ దాట్ సఫరింగ్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్ లీడ్స్ టు సర్టెన్ ఎటర్నల్ రివార్డ్. సాధారణంగా కష్టాలున్నప్పుడు ఎవరి కష్టాలు వాళ్ళు, ఎవరి బాధలు వాళ్ళు పడతా ఉంటారు. సో అయితే ఆ కష్టాలకిను ఆత్మీయతకు సంబంధం లేదని చాలాసార్లు అనుకుంటారు. కానీ యేసు ప్రభు శిలువ మీద పొందినటువంటి ఆ శ్రమ, ఆ కష్టానికి దెర్ ఈజ్ అన్ ఎటర్నల్ రివార్డ్, దెర్ ఈజ్ అన్ ఎటర్నల్ రివార్డ్. దేవుని చిత్తంలో మనము ఇబ్బందులకుండా వెళ్తా ఉన్నప్పుడు, దేవుడు తన ఉద్దేశానుసారంగా మనల్ని ఎలౌ చేస్తా ఉన్నప్పుడు, అప్పుడు మనం మౌనంగా ఆయన వైపు చూస్తూ ఆయన కృప కోసం వేడుకుంటూ ఆ ఫేజ్ లో మనం వెళ్లాల్సిందే. సో దెర్ ఈజ్ అన్ ఎటర్నల్ రివార్డ్ ఫర్ అవర్ ఫిజికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్. సాధారణంగా మనం మన జీవితాల్లో ఉన్నటువంటి డే టు డే అఫైర్స్ ని మనం అంత సీరియస్ గా తీసుకోము. అంటే ప్రార్థన అన్నప్పుడు, లేకపోతే ఫెలోషిప్ లో మనము వాక్యం వినే టైంని చాలా ఆత్మీయంగా, లేకపోతే చర్చ్ లోకి వెళ్ళినప్పుడు, లేదంటే ఫెలోషిప్ కు వచ్చినప్పుడు వాక్యం వింటున్నప్పుడు అది ఆత్మీయ సంబంధంగా, ఆత్మ సంబంధమైన కార్యంగా మనం అనుకుంటాం. బట్ అవర్ ప్రాక్టికల్ డే టు డే లైఫ్స్ కూడా, అప్పుడు కూడా దేవుడు ఆత్మీయంగా మనల్ని ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్ దేర్ ఇస్ నో డిస్టింక్షన్ బిట్వీన్ సాక్రెడ్ అండ్ సెక్యులర్. సో విశ్వాస జీవితంలో ప్రతి ఆస్పెక్ట్ ని దేవుడు ట్రాన్స్ఫార్మ్ చేయాలని కోరుకుంటున్నాడు. ఈ విధంగా మరి గాడ్స్ పర్స్పెక్టివ్ మనం అర్థం చేసుకోవడానికి పత్రిక చాలా సహాయం చేస్తా ఉంది. ఇప్పుడు మనం గమనిస్తే రక్షణ యొక్క విశిష్టత ఏంటి, ఎందుకు, వాట్ డు యూ మీన్ బై సాల్వేషన్, 5వ వచనంలో చెప్తున్నట్లుగా రక్షణ అంటే ఏంటి, ఎందుకు ఆ రక్షణ మనకు ఆయన కలగడానికి ఆయన సిద్ధపరిచాడు, కడవరి కాలమందు బయలుపరచబడటకు సిద్ధంగా ఉన్న రక్షణ. పేతురు భక్తుడు దాదాపు 2000 సంవత్సరాల క్రితమే ఆ టైంని కడవరి కాలం అంటున్నాడు. ఇప్పుడు 2000 ఇయర్స్ దాటిపోయిన పరిస్థితుల్లో మనము ఎండ్ డేస్ గా ఈ డేస్ ని మనం గ్రహించడం, ఒక ఆలోచన కలిగి ఉండడం చాలా అవసరం. కడవరి కాలం ముందు బయలుపరచబడటకు సిద్ధంగా ఉంది రక్షణ. ఆ సిద్ధంగా ఉన్న రక్షణ రాని వచ్చేసింది, వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు. దాని గురించి మరి పేతృభక్తుడు మాట్లాడుతున్నాడు. విశ్వాసం ద్వారా కాపాడబడు, విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు, ఆ స్వాస్థ్యం పరలోకంలో భద్రపరచబడి ఉన్నది. సో ఆ పైన 4వ వచనంలో రక్షణ యొక్క సీక్వెన్స్ ని, రక్షణ ఏ విధంగా ప్రాప్తించింది అనే విషయాలు పేతృభక్తుడు మాట్లాడుతా ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. ఎందుకు ఆయన స్తుతింపబడాలి అనంటే, అనాది కాలాన్న ఆయన రక్షణను సిద్ధం చేశాడు, ప్రణాళికను వేశాడు. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అక్షయమైనది, నిర్మలమైనది, వాడభారందైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేశాను. ఇక్కడ అసలు మనం గమనిస్తే అనాది కాలాన్న ఆయన ప్రణాళిక చేశాడు. కడవరి కాలంలో బయలుపరచబోయే రక్షణను అనాది కాలంలోనే ఆయన ఏర్పరిచాడు, ఆయన సిద్ధపరిచాడు అనేది మనకు అర్థమవుతుంది. మనము 10వ వచనంలో ఉన్న వచనాలు కూడా ఇక్కడ దీనికి కనెక్టెడ్ గా మనం మాట్లాడుకుంటే, అక్కడ మనకు కనిపించే మాట ఏంటంటే, మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఆ రక్షణను గూర్చి పరిశీలించుచు తమయందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గురించి, వాటి తర్వాత కలగబో మహిమలను గురించి ముందుగా సాక్ష్యమించినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుతూ వచ్చినో దాన్ని విచారించి పరిశోధించిరి. ఇక్కడ రాయబడుతున్న మాటలు ఏంటంటే, ప్రవక్తలు, పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తలు యేసు ప్రభు యొక్క శిలువను గురించి, శ్రమలను గురించి, ఆయన పొందబోయే మహిమలు గురించి కూడా రాశారు అని, వాళ్లకు ఈ ప్రవచన రూపకంగా ఈ వచనాలు, లేకపోతే అంటే ఈ యొక్క యేసు ప్రభు యొక్క శిలువను గురించి, ఆయన రక్షకుడుగా ఉదయిస్తాడు అని, దావీదు వంశంలో ఆయన ఉదయిస్తాడని, యూదాగోత్ర సింహంగా ఆయన వస్తాడని, ఆయన పుట్టినప్పుడు నక్షత్రం ఉదయిస్తుందని, ఈ విధంగా ప్రవచనాలన్నీ కూడా ఈ ప్రవచనాల యొక్క ఈ ప్రవచనాలు వాళ్లకు అందింపబడినప్పుడు వాళ్ళు వాళ్ళు విచారించి పరిశోధించారు. అది మనం ఎండ్ గా మనం ఆ విషయాలు చూద్దాం. అయితే పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తలకే ఈ విషయాలు దాదాపు 700 BCలోనే ప్రవక్త అయిన యెషయాకు దేవుడు మరి అనేకమైన ప్రవచనాలు, అసలు ఆయన సిలువు మీద పొందబోయేటువంటి శ్రమల గురించి 53వ కీర్తన ఎంతో అద్భుతంగా సఫరింగ్ సర్వెంట్ గా ఎంతో అద్భుతంగా డిపిక్ట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మరి ఎంతో ఎంతో ఓల్డ్ టెస్టమెంట్ టైమ్స్ నుండి దేవుడు ఈ విషయాలను అంచెలంచెలుగా రివీల్ చేసుకుంటా వచ్చాడు. ఈ సత్యం విషయంలో దేవుడు ప్రవక్తల ద్వారా తెలియజేశాడు. ప్రవక్తల ద్వారా పాస్ ఆన్ అవుతూ అది మన వరకు రావడం. అక్కడ ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఫ్రేజ్ ఏంటంటే, ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేశాడు. ఒకసారి జన్మించాం, తల్లి కడుపున పుట్టడం అనేది బర్త్ డేట్ గా మనం అందరం కూడా బర్త్ డేట్ ని మనం గుర్తుపెట్టుకుంటాం. పాత రోజుల్లో అయితే పుట్టిన రోజు రాసేవాళ్ళు కూడా కాదు. పుట్టినరోజును ఆ తుఫాన్ పుట్టినప్పుడు పుట్టాడు ఒక వ్యక్తి అంటే ఆ యొక్క ఇన్సిడెంట్స్ తో తుఫాన్ లో పుట్టినటువంటి ఒక అమ్మాయికి వాళ్ళు నిక్ నేమ్ తుఫాన్ అని పెట్టారు. కొంత ఈ విధంగా మనం చాలా సార్లు చూస్తాం, పలానా ఫెస్టివల్ లో పుట్టిన కాంటెక్స్ట్ లో ఆ పేర్లు పెట్టడం. ఒకసారి స్కైలాబ్ ఏర్పడినటువంటి కాంటెక్స్ట్ లో పుట్టిన ఒక అబ్బాయికి వాళ్ళు స్కైలాబ్ అనే పేరు పెట్టడం జరిగింది. సో ఈ విధంగా మనం పాత రోజుల్లో ఎప్పుడు పుట్టామో అనేది తెలిసేది కాదు, అందాజుగా వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ వేసేవాళ్ళు. సో పుట్టిన ఖచ్చితంగా పుట్టాం. దేవుని వాక్యం ఏం చెప్తుందనంటే మరలా పుట్టాలి, ఆత్మీయంగా పుట్టాలి. ఈ విషయాన్ని యేసుప్రభు వారు నికోదేముతో కూడా మాట్లాడడం మనం చూస్తాం. ఏ విధంగా మనిషి ముసలివాడైన మనిషి మళ్ళా తల్లి కడుపులోకి వెళ్తాడా అనే విషయాలు నికోదేము యేసు ప్రభుని మరి ప్రశ్నించడం అనేది చూస్తాం. 3వ అధ్యాయంలో యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఈ విషయాలు మనం చూస్తాం. 3వ అధ్యాయము 4వ వచనంలో యేసయ్య అంటాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు నీకోదేము అంటాడు, ముసలివాడైన మనుషుడు ఎలా జన్మిస్తాడు? రెండో మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడా అని అడగగా యేసు ప్రభువారు చెప్తున్నారు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నిశ్చయముగా చెప్పుచున్నాను. సో ఆ తర్వాత ఆ మాటలు కూడా కొన్ని చదువుదాం. మీరు కొత్తగా జన్మింపవల్లని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు, గాలి తనకిష్టమైన చోటు విసురును, నీవు దాని శబ్దం విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోనో నీకు తెలియదు, ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉన్నాడు అనెను. సో ఇక్కడ చాలా క్లియర్ గా మరి కొత్త జన్మ గురించి, ఆత్మలో జన్మించడం గురించి చాలా చక్కగా ఈ యొక్క ప్యాసేజ్ మనకు సహాయం చేస్తుంది. కొత్తగా జన్మించడం అంటే మళ్ళా పుట్టడమా అంటే చాలా జన్మలు ఎత్తడం కాదు, చనిపోయిన తర్వాత మరొక జన్మ ఎత్తడం గురించి కాదు. బ్రతికుండగానే దేవుడు నిర్ణయించిన, దేవుడు నిశ్చయించిన ఆ నిత్య సంకల్పం చొప్పున మనందరం కూడా మరి దేవుని ప్రణాళికలకు రావడం, దేవుడు పాపి అయిన మనుష్యుని నీతిమంతుడిగా మార్చడానికి ఆయన ఒక ప్రణాళికను సిద్ధం చేశాడు. దేవుడు జాలి కలవాడే, దేవుడు మనుషులందరూ పరలోకానికి రావాలని కోరుతా ఉన్నాడు. కానీ న్యాయవంతుడు కూడా న్యాయాన్ని అనుసరించి ఆయన వ్యవహరించవలసిన అవసరం ఉంటుంది. సాధారణంగా మరి మనకు పొలిటికల్ గా కూడా కొన్ని విషయాలు కనిపిస్తూ ఉంటాయి, ఫేవరెటిజం మనం చూస్తూ ఉంటాం. అమెరికా యొక్క మాజీ ప్రెసిడెంట్ బైడెన్ తన కొడుకు యొక్క చేసినటువంటి తప్పులన్నిటికీ కూడా క్షమాపేక్ష పెట్టేస్తే ఎలా క్షమాపేక్ష పెట్టేస్తావు నీ కొడుకైనంత మాత్రంనని అనేక మంది ప్రశ్నించారు. సో న్యాయబద్ధంగా ఉండాలి, క్షమాభిక్ష కూడా అర్హతకు సంబంధించిందిగా, అంటే జాలి పడుతూ ఏదో ఫెరిఫెరల్ గా ఇచ్చేయడం కాదు, గొర్రెపిల్లగా గొర్రెపిల్లగా వధించబడే గొర్రెపిల్లగా ఆయన ఆయన మనందరి కోసం బలి అయ్యాడు అనే విషయాలు మనం చూస్తాం. సో ఇక్కడ మనల్ని మరలా జన్మింపచేయడం, ఈ విషయాలు మనకు కళ్ళకు కట్టినట్టుగా అంటే నేకెడ్గా మనకు వెంటనే స్పష్టంగా కళ్ళకు కనపడకపోవచ్చు, కానీ అంతరంగంలో ఆ విషయాలు మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అదే విషయాన్ని 8వ వచనంలో కూడా చెప్తాడు, మీరు ఆయన చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, కళ్ళారా చూడకే విశ్వసిస్తున్నారు, విశ్వసించడమే కాదు విశ్వాసానికి ఫలాన్ని ఆత్మరక్షణను పొందుచు చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం గలవారే ఆనందిస్తామన్నారు. సో ఈ విధంగా మరి చాలా మంది కళ్ళతో చూస్తేనే నమ్ముతాను అంటారు. గాడ్ ఈజ్ మెటాఫిజికల్, ఆయన మరి కళ్లకు కనపడే అంశం కాదు అనే విషయాన్ని మనం గ్రహించాలి. మనము మెటాఫిజికల్ గానే ఆయన్ని ఎక్స్పీరియన్స్ చేయగలము. కళ్లకు కనపడినా అంటే ఇప్పుడు పేతృభక్తుడు ఈ మాటలు రాస్తా ఉన్నాడు, ఆయన కళ్ళారా చూశాడు రక్షకుడైన యేసయ్యను, మెస్సయ్యగా వచ్చిన యేసయ్యను కళ్ళారా చూశాడు. ఇదే విషయాన్ని యోహాను పత్రికలో కూడా మొదటి అధ్యాయంలో కొన్ని మాటలు మనం చూడొచ్చు. జీవవాక్యమును గూర్చినది, యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనాలు చదువుతున్నాను, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండను, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియచేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి వద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దాన్ని మీకు తెలియపరుచున్నాము. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియచేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమగుటకై మేము ఈ సంగతులు రాయిచున్నాము. మరి శిష్యత్రయము 12 శిష్యుల్లో ప్రముఖులుగా ఉన్నటువంటి ముగ్గురు శిష్యులు పేతురు, యోహాను, యాకోబులు. ఆలలో ఉన్నటువంటి యోహాను ఇక్కడ ఈ మాటలు చెప్తున్నాడు, కన్నులారా మేము చూశాము, చేతులతో తాకాము, ఏదైతే నిదానించి కనుగొన్నామో ఆ జీవమును గూర్చినటువంటి వార్త మేము మీకు తెలియచేస్తా ఉన్నాము. తండ్రి వద్ద ఉండి ప్రత్యక్షమైన ఆ నిత్య జీవాన్ని మేము చూసి ఆ జీవాన్ని గురించి మేము సాక్ష్యమిస్తా ఉన్నాము. ఏంటి నిత్య జీవంతో? ఏంటి? దేవుడితో మనకు సహవాసం ఏర్పడుతుంది, దేవుడి ఇంటి వాళ్ళంగా మనం మారుతాము. దేవుడు మన ఆత్మలకు తండ్రి. నువ్వు దేవుణ్ణి మరి స్వీకరించినా ఇంకా స్వీకరించకుండా వెతుకులాడుతూ ఉన్నా కూడా మనందరం కూడా, ప్రతి మానవుడు కూడా, ప్రతి వ్యక్తి కూడా, ప్రతి వ్యక్తి యొక్క ఆత్మకు దేవుడు తండ్రి అయి ఉన్నాడు. శరీరాలకు తల్లిదండ్రులు ఉన్నారు. మనకు శరీరం ఏర్పడడానికి తల్లిదండ్రుల యొక్క సహకారంతో వాళ్ల డిఎన్ఏలు పాల్పుంచుకుని శరీరానికి రూపకల్పన జరగడానికి తల్లిదండ్రులను దేవుడు ఆడుకున్నాడు. వాళ్ళు మన శరీరానికి తండ్రి తల్లిదండ్రులు, అయితే మనలో ఉన్న ఆత్మకు తండ్రి దేవుడు. కాబట్టి నీవెవరు అని అనడానికి, నువ్వు నాకు అక్కర్లేదని అనడానికి, దేవుణ్ణి అనడానికి ఏ వ్యక్తికి కూడా సరిపోడు. ఆత్మకు మూలమైన దేవుడు, ఆ దేవుడితో సహవాసంలోకి రావడానికి, ఆ దేవుడితో ముచ్చటించడానికి, ఆ దేవుడి యొక్క కనుసన్నల్లో మనం సాగడానికి, ఆయన క్యారెక్టర్లో పాలు పంపులు పొందడానికి దేవుడు రక్షణలోకి మనల్ని ఆహ్వానించాడు. ఆల్రెడీ రక్షణ నిశ్చయిత కలిగిన మనందరం కూడా ఆ సహవాసంలో కొనసాగాలి, ఆయన కోరుకున్నట్టుగా మనం జీవించాలి. లివింగ్ కాబట్టి అనేటువంటి మాటలతో పేతృభక్తుడు అంటాడు, సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండాలని పేతృభక్తుడు చెప్తాడు, పరిశుద్ధతలో సాగాలని పేతృభక్తుడు జ్ఞాపకం చేస్తాడు. ఇక్కడ యోహాను భక్తుడేమో యోహాను మొదటి పత్రికలో తను మేం చూశాము, మేము సాక్ష్యమిస్తున్నాము, మా సాక్ష్యాన్ని నమ్మితే చాలు అని మరి ఆ చూసిన విషయాన్ని ప్రస్ఫుటంగా సాక్ష్య రూపకంగా యోహాన్ భక్తుడు చెప్తున్నాడు. ఇక్కడ పేతురు భక్తుడేమో మీరు కళ్ళారా చూడలేదు, మీరు చూడడానికి అవకాశం లేదు, ఆయన వచ్చి చేయాల్సింది చేసి ఆయన పరలోకానికి వెళ్లిపోయాడు, ఈ విషయాలు మేము సాక్ష్యం ఇస్తా ఉన్నాము, మీరు కళ్ళతో చూసి వెరిఫై చేసుకోవాల్సిన అవసరం లేదు, అయితే ఆ సాక్ష్యాన్ని బేస్ చేసుకుని మీరు ముందుకెళ్లొచ్చు, మేము పొందిన అనుభవం, కళ్ళారా చూసిన అనుభవం ఉన్న మాకు ఏదైతే మాకు ఏ రక్షణ అయితే మేము పొందుకున్నామో అదే రక్షణ మీరు కూడా అనుభవిస్తారు, మీరు కూడా అనుభవిస్తున్నారు. కళ్ళతో చూస్తేనే, అంటే విశ్వాసానికి కళ్ళతో చూడాల్సిన పని లేదు. అందుకే వెలుచూపును బట్టి కాక విశ్వాసంతో నడుచుకోవాలనే మాటలు బైబిల్లో కనిపిస్తాయి. కళ్ళతో చూసి మనం కళ్ళు కూడా కళ్ళతో చూసినంత మాత్రాన దట్ కెనాట్ గివ్ గ్యారంటీ. సో మన విజన్ లో కూడా వేరియేషన్స్ ఉంటాయి. మనం కళ్ళారా చూసినా కూడా మరి కష్టమైన సమయాల్లో, క్లిష్టమైన సమయాల్లో మనం నిలబడడానికి నేను కళ్ళారా చూశాను కదా అంటే సరిపోదు. శ్రమల్లో, దుఃఖాల్లో మరి మనము స్థిరంగా నిలబడాలి అంటే దేవుణ్ణి విశ్వాసంతో హత్తుకోవడం చాలా అవసరం. సో ఇక్కడ రక్షణ గురించి మరలా జన్మింపజేశాడు. వీ నీడ్ టు అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ అవర్ సాల్వేషన్. మన యొక్క రక్షణ యొక్క విశిష్టత ఏంటి, ఎలా చేశాడంట, విశేష కనికరం చొప్పున. విశేష కనికరం చొప్పున ఏంటి, ఆయా కుటుంబాల్లో, ఆయా మరి నేపథ్యాల్లో పుట్టిన మనలకు, వేరియస్ బ్యాక్గ్రౌండ్స్ లో పుట్టిన మనకు స్వార్త మన చెవుల్లో పడడం ఏంటి. ఎక్కడో మరి ఇజ్రాయెల్లో, ఎరుషలేంలో గొలగతా కొండ మీద జరిగిన సన్నివేశం, మారుమూర పల్లెటూర్లలో ఉన్నటువంటి, సౌత్ ఇండియాలో ఉన్నటువంటి, మరి మన ప్రాంతాలకు స్వార్త రావడం ఏంటి. రవాణా సౌకర్యాలు లేని రోజుల్లోనే, విమాన సౌకర్యాలు లేని రోజుల్లోనే నెలలు నెలలు వాళ్లు ప్రయాణం చేసి వచ్చి స్వార్థ కోసం వాళ్ల ప్రాణాలు ఫణంగా పెట్టి మిషనరీస్ త్యాగాలు చేసి మరి భాషలోకి, తెలుగు భాషలోకి బైబిల్ను తర్జుమా చేసి ఎన్నో ప్రయాసలు కోర్చి వాళ్లు సువార్తను ప్రకటించడం, ఆ సువార్త మారుమోగుతూ ప్రయాణం చేస్తూ నీ దగ్గరికి నా దగ్గరికి రావడం విశేష కనికరం. విశేష కనికరం, నీవు నేను నశించిపోకూడదని దేవుడు నిన్ను నన్ను వెలిగించాడు. పరలోకానికి మరి రయ్యమంటూ పరలోకానికి వెళ్లడానికైనా ప్రభు రక్షించింది. భూమి మీద ఉండగానే ఆయన స్వారీపుల్లోకి మనం ఎదగాలని, ఆయన క్యారెక్టర్ లో పార్టిసిపేట్ చేయాలని. భూమి మీద ఉండగానే మన కుటుంబ నేపథ్యాల్లో, మన యొక్క ఉద్యోగ బాధ్యతల్లో, మన సాంఘిక కట్టుబాట్లన్నింటిలో కూడా మనం ఉంటూ క్రీస్తుకు చెందిన వారంగా, సాక్షులుగా ఉండాలని దేవుడు మన నుండి కోరుకుంటా ఉన్నాడు. ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా కూడా మరి ఆ సమాధానం కోల్పోకుండా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, మరలా జన్మింప చేయడం. సో ఎంతో ఎంతో మరి విస్ఫుటంగా, అంటే చాలా క్లియర్ గా ప్రభు వారికి మన పట్ల ప్రణాళిక ఉంది. విశేషమైన కనికరం చూపి కృపచేత మనల్ని రక్షించాడు. అన్మెరిటెడ్ గ్రేస్ అంటారు. అంటే మనలో ఏదో మంచి ఉందనో, ఏదో మనం గొప్పవాళ్ళమనో, మనం ఏదో విశిష్టత కలిగిన వాళ్ళమని దేవుడు మనల్ని రక్షించలేదు. తన కృపచేత మనలందరినీ కూడా రక్షించాడు. మనము విశ్వాసము ద్వారా ఆయన యొక్క ఇంటిలో, దేవుని ఇంట్లో పాలుభాగస్థులమయ్యాము. ఇక్కడ తర్వాత మనము గమనిస్తే 6వ వచనం నుండి ఈ విధంగా రక్షింపబడిన మనము, ఆ నూతనంగా జన్మించబడినటువంటి మనము ఏ విధంగా కొనసాగాలి విశ్వాస జీవితంలో అనేది 6వ వచనం నుండి రాస్తా ఉన్నాడు. ఇందువల్ల మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని, అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతం కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుచున్నది. క్రైస్తవ విశ్వాస జీవితంలో దుఃఖం అనేది, కష్టాలు అనేది పార్ట్ అండ్ పార్సెల్ గా ఉంటాయి. కొంతమంది బోధకులు ప్రాస్పరిటీ గాస్పల్ అనేటువంటి ప్రమోట్ చేసేవాళ్లు అసలు మన జీవితాల్లో కష్టాలు దుఃఖాలు ఉండవు అని చెప్తారు. ప్రభు నమ్ముకోగానే 3 పువ్వులు 6 కాయలుగా మారిపోతుందని చెప్తారు. ఏదైనా కూడా క్షణంలో దేవుడు మార్చేస్తాడు మనల్ని. అసలు ఆయన సర్వభూమికి రాజు కాబట్టి అసలు మనం ఎవరికి లోబడకూడదు అన్నట్లు మాట్లాడతారు. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ థియాలజీ ఇన్ ఏ బ్యాలెన్స్ వే. ఇక్కడ మనకు కనిపించేటువంటి విషయం ఏంటంటే, దేవుని బట్టి మనం ఆనందించాలి. కొన్నిసార్లు శ్రమలు, శోధనల్లో మనకు దుఃఖం కలుగుతుంది. ఒక చక్కని అనాలజీని 7వ వచనంలో చెప్తున్నాడు. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. గోల్డ్ ని రిఫైన్ చేస్తారు, ఫర్నేస్ లో రిఫైన్ చేసినప్పుడు ఆ మలినాలన్నీ తీసేసి శుద్ధమైనటువంటి ఆ యొక్క గోల్డ్ ను తయారు చేయడం. సో దాన్ని ప్యూరిఫై చేసినప్పుడు దాంతో పోలుస్తా ఉన్నాడు. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము. సాధారణంగా మనకు ద ప్రెషియస్ థింగ్ ఇన్ ద వరల్డ్ గోల్డ్ గా మరి అర్థం చేసుకోవచ్చు. ఎంతో విలువైన విశిష్టమైనటువంటి ఆ యొక్క మెటల్ చాలా ప్రెషియస్, ఎందుకంటే దట్ ఈజ్ అ లిమిటెడ్ మెటల్, విచ్చలవిడిగా దొరకదు, ఇనుము దొరికినట్టుగా దొరకదు గోల్డ్. సో వెరీ ప్రెషియస్ మెటల్. ఆ మెటల్ ఎంత విశిష్టమైందో మిగతా మెటల్స్ కంటే, అదే విధంగా మీ విశ్వాసం కూడా విశిష్టమైనది. ఎప్పుడు మీ విశ్వాసం నా విశ్వాసం విశిష్టమవుతుందంటే, శోధనల చేత పరీక్షకు నిలిచినప్పుడు. శోధనల చేత పరీక్షకు నిలిచినప్పుడు, శోధనల చేత పరీక్షకు నిలిచినప్పుడు దాన్ని దేవుడు ఆయన టెస్ట్ చేస్తాడు, దేవుడు వెరిఫై చేస్తాడు. ఎంతలాగా వెరిఫై చేస్తాడు అనంటే, నీలో ఉన్న నాలో ఉన్న విశ్వాసాన్ని ఆయన వెరిఫై చేస్తాడు. హౌ మచ్, ఎలా మనం ప్రోగ్రెస్ అవుతా ఉన్నాం, ఆయన్ని హత్తుకుని వెళ్తా ఉన్నామా. మన దైనందిన జీవితంలో కొన్ని ఇబ్బందులు, కొన్ని చిక్కులు, కొన్ని కష్టాలు మనం ఎదుర్కొంటున్నప్పుడు, కొన్ని చికాకులు మనం ఎదుర్కొంటున్నప్పుడు, అన్ప్లెజెంట్ గా మన పరిస్థితులు ఉన్నప్పుడు, హౌ ఇస్ అవర్ ఫెయిత్, వాట్ మ్యాటర్స్ ఇన్ అవర్ ఛాలెంజెస్. ఫెయిత్ మ్యాటర్స్, మన విశ్వాసం. అంటే మనం చాలా సార్లు మంచి వాళ్ళగా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తాం, చాలా సార్లు ద బెస్ట్ గా మనం ఉండడానికి ప్రయత్నం చేస్తాం. అయితే మన క్యారెక్టర్ ఏ విధంగా ఉందనేది చాలా ప్రాముఖ్యం. పైకి ఓర్పుగా ఉంటే చాలు, మనము మన పైన ఉన్నటువంటి వ్యక్తులు లేకపోతే ప్రముఖమైన వ్యక్తులు ఉన్నప్పుడు మనం చాలా డిసిప్లిన్ గా ఉంటాం, కానీ ఇంటర్నల్ గా ఎలా ఉన్నాము. సో ఫెయిత్ మ్యాటర్స్, ఏ విధంగా మనం ఆయన మీద అనుకుంటున్నాము. అన్ప్లెజెంట్ గా పరిస్థితులు ఉన్నప్పుడు ఎలా ఉంటున్నాము. గాడ్ ఈజ్ గోయింగ్ టు జడ్జ్ దాట్, దేవుడు దాన్ని వెరిఫై చేస్తాడు. ఇక్కడ మనలో ఉన్న విశ్వాసం అంటే, రక్షణ పొందిన మనందరికీ కూడా విశ్వాసంతోనే మొదలు పెట్టాం. వాట్ ఈజ్ అవర్ ఫస్ట్ స్టెప్? ఆయన్ని, ఆయన మన నిమిత్తమై రక్తం చిందించినటువంటి రక్షకుడుగా మనం ఆయన నమ్మి, నాకు కావాలి యేసయ్య అని చెప్పాం. నా బ్రతుకు మారాలని నేను కోరుకుంటున్నాను యేసయ్య, నిస్సహాయుణ్ణి నాకు కావాలి అని మనం విశ్వాసం ఉంచాం ఆయన మీద. ఆయన పొందిన శిక్ష మనకు విమోచనిస్తుంది, ట్రాన్స్ఫర్ జరిగింది. మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అంటారు. ఒక ప్లేస్ లో ఉన్న వ్యక్తి మరొక ప్లేస్ లో ఉన్న వ్యక్తి మ్యూచువల్ ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే, ఆ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఈ రాష్ట్రంలోకి, తెలంగాణ నుండి ఆంధ్రాకి, ఆంధ్ర నుండి తెలంగాణకి మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ పెట్టుకునేవాళ్ళు. అదేవిధంగా మ్యూచువల్ ట్రాన్స్ఫర్ ఏంటంటే, నీతిమంతుడైన యేసు ప్రభు యొక్క నీతి మనకు ట్రాన్స్ఫర్ అయింది. మనలో ఉన్న దుర్నీతి, అపవిత్రత, పాపము, శాపం అంతా కూడా శిలువ మీదకు ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి ఆయన దానికి శిక్ష చెల్లించాడు. ఈ విధంగా ఈ విషయాలను మనం గుర్తుపెట్టుకుంటూ రక్షణ యొక్క ప్రాముఖ్యతను మనం మర్చిపోకుండా శ్రమల్లో ఓర్పుతో సాగడం చాలా అవసరం, ఆయన మీద ఆనుకోవడం చాలా అవసరం. ఆ విధంగా కొనసాగితే, ఆ విధమైనటువంటి శోధనల చేత మనం పరీక్షకు నిలిచి మన విశ్వాసం నిలిస్తే, అప్పుడు మన విశ్వాసం అమూల్యమైన విశ్వాసం, అప్పుడు మన విశ్వాసం బంగారం కంటే విశిష్టమైన అమూల్యమైన విశ్వాసంగా దేవుడు చూస్తా ఉన్నాడు. తద్వారా దాని ఎండ్ రిజల్ట్ ఎప్పుడంటే, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, ఘనత, మహిమ కలుగుతుంది. మెప్పు, ఘనత, మహిమ కలుగుతా ఉంది. అసలు సిసలైనటువంటి మెప్పు అనేది, ప్రైజ్ దేవుడి నుండి కలగడం అనేది, అది అమేజింగ్ ఎక్స్పీరియన్స్, అమేజింగ్ ఎక్స్పీరియన్స్. మనం సాధారణంగా చిన్న చిన్న మెడల్స్, మరి ఆ డిపార్ట్మెంట్ లో కొన్ని నగదు బహుమతులు, విశిష్టంగా సేవ చేసినటువంటి పోలీసులకు, అంటే చాలా ప్రత్యేకంగా కమిటెడ్ గా పనిచేసిన వాళ్లకు కొన్ని అవార్డులు ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం. అయితే చాలా ప్రాముఖ్యమైనటువంటి టాప్ అవార్డ్స్, కొన్ని ప్రెసిడెన్షియల్ అవార్డ్స్ ని తీసుకున్నప్పుడు చాలా చాలా ప్రెస్టీజియస్ గా ఉంటుంది. లోకల్ గా, లోకల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో తీసుకున్న వాటి కంటే కూడా ఎంతో విశిష్టంగా ఆ అవార్డ్స్ మనం చూడడం జరుగుతుంది. దేవాతి దేవుడు మనల్ని మెచ్చుకునేటప్పుడు, ఎస్ బడా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు నమ్మకంగా ఉన్నావు, ఫెయిత్ఫుల్ గా ఉన్నావు, ఓర్పు కలిగి ఉన్నావు, క్యారెక్టర్ మ్యాటర్స్ ఏ లాట్, ఏ విధంగా మనం మన ఛాలెంజెస్ లో ఎదుగుతా ఉన్నాం, ఎయిదర్ ఇన్ డిపార్ట్మెంట్ ఆర్ ఎట్ ఫ్యామిలీ ఆస్పెక్ట్స్ ఆర్ సోషల్ గా ఎదుర్కొంటున్నటువంటి ఛాలెంజెస్ లో ఎలా ఉన్నాం. ఆయన మీద ఆనుకుని, ఎవరి మనస్సు నీ మీద ఆనుకున్నావో వారిని పూర్ణశాంతి గలవానిగా చేస్తున్నావు, ఆ విధంగా మనం ఆయన మీద అనుకుంటున్నామా? తర్వాత గాడ్ ఈజ్ టు గ్లోరిఫై, ఆయన మనల్ని ఆయన తన మహిమతో తన స్ప్లెండర్ తో మనల్ని ఆయన రిసీవ్ చేసుకోబోతా ఉన్నాడు. వీ నీ టు అండర్స్టాండ్ దాట్. మూడవదిగా అక్కడ ఘనత అన్నప్పుడు ఆ టిమేన్ అనేటువంటి ఒక వర్డ్ వాడబడింది. ఒక వాల్యూ, ఒక ఎస్టీమ్ ఇస్తాడంట ఆయన మనకు, మనం ఆయన కోసం నిలబడినప్పుడు. ఈ విధమైనటువంటి విశిష్టమైనటువంటి విశ్వాస జీవితం గురించి పేతృభక్తులు మాట్లాడుతున్నాడు. ఆఖరి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అక్కడ ప్రవక్తల గురించి ఆశ్చర్యమైన విషయాలు రాయడం జరిగింది. వీళ్లు రక్షణ గురించి పరిశీలించారంట 10వ వచనంలో. ఆ ప్రవచించిన ప్రవక్తలు రక్షణ గురించి పరిశీలించారు అంటే ఏంటి? ఏ విధంగా మానవులు నీతిమంతులుగా తీర్చబడతారు? దేవాతి దేవుడు, మరి కుమారుడైన ప్రభువు, ఆయన భూలోకంలోకి వచ్చి ఇన్ని శ్రమలు పడడమా? ఎప్పుడు జరుగుద్ది టైము? లాస్ట్ లో ఆ మాటలు అక్కడ ఉన్నాయి. వాళ్ళు దాన్ని విచారించి ఏ కాలము, ఎట్టి కాలముల్లో ఈ ప్రవచనాలు జరగబోతున్నాయో అని వాళ్ళు విచారించి పరిశోధించారంట. అంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారు. ఎలాగైతే PhDలో రీసెర్చ్ చేస్తారో దానికి మించి అతీతమైనటువంటి వాళ్ళు ఫోకస్ చేశారనేది దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఒక మాట, 2-3 మాటలు చదివి మనం ముగిద్దాం. ఆ యెషయా భక్తుడు ఏ విధంగా రీసెర్చ్ చేశాడు అనేది మనకు కనిపిస్తుంది. యోహాను రాసినటువంటి సువార్త 12వ అధ్యాయం 41వ వచనంలో యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పెను. ఎలా చూశాడు? 8th century BC ఉన్న యెషయా మరి 1st century AD మొదటి శతాబ్దంలో వచ్చినటువంటి యేసు ప్రభు వారిని ఎలా చూశాడు? ఆయన మహిమను ఎలా చూశాడంటే ప్రవచనాల్లో ఉన్నటువంటి ఆ గ్లోరీని. ఏం జరగబోతా ఉంది? ఏ విధంగా ఆయన తిరిగి లేస్తాడు? ఏ విధంగా ఆయన మరి పరలోకానికి ఆరోహణం అవుతాడు? ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు చూసి మరి ఆయన యొక్క మహిమను చూసి వాళ్ళు ఆనందించారు. తర్వాత చాలా విషయాలు ఉన్నాయి, మనకు టైం లేదు. మనం గమనిస్తే అంటే పాత నిబంధనలో కూడా అక్కడ మనం గమనించేది ఏంటంటే క్రీస్తు ఆత్మ, ప్రవచన గ్రంథాలన్నీ కూడా దేవుడు ప్రేరేపించాడు. ఇన్స్పిరేషన్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. పాత నిబంధనలోని గ్రంథాలను, ప్రవక్తలను దేవుడు తన ఆత్మ చేత ఆయన ప్రేరేపించి రాపించాడు. అవన్నీ కూడా మరి 100 సంవత్సరాలుగా ప్రవచనాలు నెరవేరినాయి అంటే గాడ్ ఈజ్ ద రూలర్ ఆఫ్ దిస్ యూనివర్స్. ఆయన సర్వభూమికి రాజై ఉన్నాడు, సర్వసృష్టికి ఆయన మూలమై ఉన్నాడు, ఆయన చెప్పినది నెరవేర్చే దేవుడు. ఈ విధంగా మనం ప్రాఫిటిక్ గా ప్రవచనాలు చెప్పినటువంటి ప్రవక్తల యొక్క లైఫ్ స్టైల్ కూడా మనం అనుకరించడం చాలా ప్రాముఖ్యం. ఈ రోజున రక్షణ గురించి, మరి ఎందుకు రక్షింపబడ్డామంటే పరలోకానికి అని ఒక సింపుల్ ఆన్సర్ తో మనం సర్ది పెట్టుకునేటువంటి బిజీ టైంలో మనం ఉంటా ఉన్నాం. వీ నీడ్ టు మెడిటేట్ ఆన్ గాడ్స్ రివలేషన్. దేవుని సత్యాన్ని, దేవుని వాక్యాన్ని నిశ్చితంగా పరిశీలించడం. మరి బైబిల్ స్టడీలో చాలా చక్కగా మరి ఎస్ఎస్జేలో స్టడీ చేయడం, మరి దాని యొక్క కాంటెక్స్ట్ చూడడం, ఇట్ ఈస్ అన్ అమేజింగ్ థింగ్. దేవుడు అంచెలంచెలుగా మరి ఫెలోషిప్ ని లీడ్ చేస్తా ఉన్నాడు. వీ నీడ్ టు ప్రోగ్రెస్, వీ నీడ్ టు ఆ రక్షణలో ఆనందిస్తూ. ఈ రోజున క్రిస్టియానిటీ అనగానే క్రిస్టియానిటీని బట్టి చిన్న చూపు చూసుకునేటువంటి ఒక కల్చర్ ని చాలా మంది ప్రమోట్ చేస్తా ఉన్నారు. క్రిస్టియానిటీ అనగానే ఒక కులానికి సంబంధించినటువంటి రిలీజియన్, క్రిస్టియానిటీ అనగానే పేదవాళ్ళు, దిక్కు లేని వాళ్ళు, ఆధారం లేని వాళ్ళు, తెలివి లేని వాళ్ళు అన్నట్లుగా ప్రొజెక్ట్ చేస్తా ఉన్నారు. ఇట్ ఈస్ నాట్ ట్రూ. జీవం కలిగిన, సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన అనాది కాలాన రక్షణ ప్రణాళిక చేశాడు. నశించిపోయే మానవుల కోసం ఆయన చేసిన ప్రణాళిక అద్భుతమైనది. రక్షణ బట్టి నీవు నేను ఆనందించాలి, రక్షణ బట్టి నీవు నేను అతిశయించాలి. ఈ రక్షణను అందరికీ యేసుక్రీస్తు, అందరికీ ప్రభువు. అజ్ఞానం చేత, మూర్ఖత్వం చేత వాళ్ళు క్రిస్టియానిటీని చులకనగా మాట్లాడొచ్చు, చూడొచ్చు, బట్ అది దేవుని శక్తి. వాళ్ళకు వెరితనంగా ఉంది, బట్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. ఆ పవర్ ఆఫ్ గాడ్ ని మనం అనుభవిస్తూ మనం అనేక మందికి సాక్షులుగా ప్రచురించాలి అంటే వాక్యాన్ని ఏ విధంగా ప్రవక్తలు పరిశీలించారో, విచారించి పరిశోధించారో, అలా మనం కూడా వాక్యాన్ని శోధించడం, వాక్యాన్ని ధ్యానించడం చాలా అవసరం. అలాంటి కృప. సో ద గ్లోరియస్ డెస్టినీ ఆఫ్ బిలీవర్ ఏంటంటే, మనం వెళ్ళబోయే పరలోకాన్ని గురించి, మనం జీవించబోయే నిత్యత్వాన్ని గురించి అవగాహన కలిగి భూమి మీద ఉండగా నిత్యత్వంలో మనం జీవించడం మొదలు పెట్టాలి. అలాంటి కృప ప్రభు మనకు దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్,
ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైస్ ద లార్డ్. ఎంత శ్రేష్టమైన వాక్య సందేశాన్ని